माधव कुंजा बिहारी गोपी जन वल्लभा गिरिवर यशोदानंदन ब्रज जन रंजन यमुन तीरावन चारी जय राधा माधव कुंजामी प्रभुपाद की
जय।
ओम नमो भगवते वासुदेवाय।
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 శ్రీమద్ భగవద్గీత యథాతథం రెండో అధ్యాయం శ్లోకం సంఖ్య 33 అధా చేత్ త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి అధ చేత్తమిమం ధర్మ్యం संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अथ चेत्तमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अध चेत्तमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि
अदचेत्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अदचेत्वमिमं धर्म्यं
संग्रामं न करिष्यसि
ततः स्वधर्मं कीर्तिं च हित्वा
पापमवाप्स्यसि
संग्रामं न करिष्यसि
स्वधर्मं कीर्तिं च
अदचेत्वमिमं धर्म्यं
संग्रामं न करिष्यसि
अधा अंदुचे चेत ओकवेळ त्वं नीवु इमं ई धर्म्यं धर्मानुगुणमैन संग्रामं युद्धमुनु न करिष्यसि चेयनिचो ततः अप्पुडु स्वधर्मं नी स्वधर्ममुनु कीर्तिं कीर्तिनि च कूडा हित्वा कोल्पोयि पापं पापमुनु अवाप्स्यसि पोंदुदुवु तात्पर्य मरियु भाष्यं कृष्ण कृपा मुत्तेसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद इस्कान संस्थापक आचार्य तात्पर्य ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును చేయకుందువేని ధర్మమును అలక్ష్యపరిచి ధర్మముని అలక్ష్యపరిచినందులకు నిక్కముగా పాపమును పొందగలవు. ఆ విధముగా యోధుడవనటి కీర్తిని నీవు పోగొట్టుకుందు. భాష్యం: అర్జునుడు ప్రసిద్ధిగాంచిన యోధుడు. శివునితో సహా పలువురు దేవతలతో యుద్ధమునర్చి అతడు కీర్తిని బడిసెను. వేటగాని రూపములో ఉన్న శివుని అర్జునుడు రణమునందు ఓడించెను. ఆ విధముగా అతడు శివుని మెప్పించి అతని నుండి పాశుపతాస్త్రమును బహుమతిగా పొందెను. కనుకనే అర్జునుడు గొప్ప యోధుడని సర్వులు ఎరుగుదురు. ద్రోణాచార్యుడు సైతము అతనికి అనేక వరములను మరియు గురువును సైతము వధింపగల విశేష శక్తివంతమైన ఆయుధము నొసగిను. ఈ విధముగా అర్జునుడు పలువురు మహానుభావుల నుండి యుద్ధమునకు కావలసిన యోగ్యతలను సాధించెను. స్వర్గాధిపతి మరియు జనకుడైన ఇంద్రుని నుండి ఇతడు వరములను పొందాను. కానీ ఇప్పుడు అతడు యుద్ధమును త్యజించినచో క్షత్రియునిగా తన ధర్మమును అలక్ష్యపరిచిన వాడొకటే కాక పేరు ప్రతిష్టలను కోల్పోయి నరకమునకు రాచమార్గమును తయారు చేసుకున్న వాడగును. అనగా వేరు మాటలలో యుద్ధమును చేయుట వలన గాక దాని నుండి విరమించుట ద్వారా అతడు నరకమును పొందగలడు. స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం రాధాకృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాంతాంశ వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పద్మానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ అధ్యాయం గీతా సారాంశం. ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో ఏదైతే కృష్ణుడు బోధించాలనుకున్నాడు అంత జ్ఞానాన్ని ఒకసారికి కృష్ణుడు చెప్పేశాడు అర్జునుడికి. ఎందుకు చెప్పాడు? ఈ చెప్పడం ద్వారా తిరిగి అర్జునుడి ద్వారా యుద్ధం చేయించడానికి, యుద్ధంలో పాల్గొనేటట్లు చేయడానికి. ఎందుకని, యుద్ధం చేయకుండా ఉండడం అనేది అర్జునుడికి సమంజసం కాదు. దానివల్ల ఏం జరుగుతుందో ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ యుద్ధం వదిలేసి వెళ్ళిపోయినట్లయితే, నువ్వు అర్జున నువ్వేమనుకుంటున్నావు, యుద్ధం వదిలేసి వెళ్ళడం వలన వీళ్ళందరూ కూడా కాపాడబడతారు, వీళ్ళు మరణించరు, కాబట్టి వాళ్ళు రాజ్యం తీసుకున్నా పర్లేదు, నాకు రాజ్యం రాకపోయినా పర్వాలేదు, నేను మాత్రం యుద్ధం చేయను, యుద్ధం చేయడం వల్ల అందరినీ కోల్పోవాలి, నేను బంధువుల్ని మిత్రుల్ని గురువుల్ని, అది నాకు మంచిది కాదు, దానివల్ల పాపం వస్తుందని అర్జునుడు అనుకుంటున్నాడు. కానీ కృష్ణ ఏమని చెప్తున్నాడు, నీవు క్షత్రియుడిగా నీ యొక్క ధర్మం యుద్ధం చేయడం, ఎప్పుడైతే నువ్వు యుద్ధం చేయకుండా వెళ్ళిపోతావో అప్పుడు నీకు పాపం వస్తుంది, నీవిప్పుడు గొప్ప విలుగాడుగా యోధుడిగా నీకు పేరుంది. ఎందుకని, శివుడిపై కూడా యుద్ధం చేసి పాశుపతాస్త్రం పొందాడు, అదేవిధంగా తనకు తండ్రి అవుతాడు ఎవరు, ఇంద్రుడు, నేరుగా కాదు ప్రత్యక్షం కాకుండా పరోక్షంగా తండ్రి అవుతాడు ఇంద్రుడు, అతని నుండి కూడా వరాలు పొంది నీవు సామాన్యుడిగా కాకుండా గొప్ప పేరు కలిగి ఉన్నావు సంఘంలో యోధుడిగా. ఇప్పుడు నువ్వు యుద్ధం నుంచి పారిపోవడం వలన నీకున్న పేరు పోతుంది, ఒకటి. రెండవది, యుద్ధం నుంచి పారిపోయిన క్షత్రియుడికి పాపం వస్తుంది. ఈ రెండు విధాలుగా నీకు పాపమే వస్తుంది, కానీ నీ బంధువుల్ని మిత్రుల్ని చంపకుండా ఉన్నందువలన నువ్వు కాపాడబడవు, లేదా నీకు పుణ్యం రావడమో నీకు ఉత్తమ గతి కలగడం అనేది ఉండదు. కాబట్టి నువ్వు ఇక్కడ ఈ యొక్క రణరంగానికి యుద్ధం చేయడానికి వచ్చావు, కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాలి, కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు వదిలేసి పారిపోకూడదు అని చెప్తున్నాడు. అలాగే మనకు కూడా ఏమిటి, మనకి అర్జునుడికి ఏ విధంగా అయితే అనేక అంటే యోధుడుగా ఉన్నాడో, మనం కూడా ఇప్పుడు యోధులుగా ఉన్నాం. యోధులుగా ఉండడం అంటే జీవి, యోధుడు అంటే మంచి సమర్థత కలిగి, యోధ అంటే సమర్థత కలిగిన వాడు అని అర్థం. యోధుడు అంటే మంచి సమర్థత. ఏంటి మంచి సమర్థత జీవికి ఉంది, మనకి ఇప్పుడు ఉంది ఏమిటంటే మనిషి శరీరం అనేది. ఇక్కడ శివుడి నుంచి బహుమతి వచ్చింది పాశుపతాస్త్రం అర్జునుడికి, అదేవిధంగా భగవంతుడి నుంచి మనకి బహుమతి ఏమిటి, మనిషి శరీరం. ఈ మానవ శరీరం అనేది ఒక బహుమతి జీవికి. ఎందుకని బహుమతి, చాలా విలువైంది ఇది. ఈ మనిషి శరీరంలోనే మనం ఈరోజు ఇక్కడ కూర్చొని చర్చిస్తున్నాం భగవద్గీత అంటే జంతువులు కుక్కల్ని పిల్లుల్ని వేరే జంతువుల్ని తీసుకొచ్చి మనం వాడికి చెప్పగలమా అవేమైనా వింటాయా వినం కాబట్టి జీవుడికి మనందరికీ కూడా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే ఈ మనిషి శరీరం భగవంతుడు కావాలంటే ఇవ్వకుండా ఉండొచ్చు మనిషి శరీరం ఇవ్వకుండా మనం ఎప్పుడు కూడా అనేక జంతువుల్లో ఆ విధంగా అనేక కష్టాలకు గురవుతూ ఉండాలంటే భగవంతుడు అనుకుంటే అలా కూడా ఉండొచ్చు కానీ జీవుడి పట్ల భగవంతుడి కృప ఉంది కనుక ప్రతి జీవికి కూడా అనేక జన్మల తర్వాత 84 లక్షల జీవరాశుల్లో ఈ మనిషి జన్మ కూడా ఒకటి ఒక అవకాశం ఎప్పుడు ఇస్తూ ఉంటాడు అన్నమాట జీవికి అదేవిధంగా మనకి కూడా ఈ మనిషి శరీరం అనేది భగవంతుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఇక్కడ ఏ విధంగా అయితే అర్జునుడికి గొప్ప యోధుడుగా శివుడు పాశుపతాస్త్రం ఇవ్వడం ఇవన్నీ ఎందుకు తను యుద్ధం చేయడానికి తనకు అవసరమైనప్పుడు వాటన్నిటిని వాడుకోవడానికి అదేవిధంగా మనకి బహుమతి ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనిషి శరీరం ఎందుకంటే దీన్ని కూడా ఉపయోగించి భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి భగవంతుడిని అర్థం చేసుకోవడానికి మరి అయితే ఈ విధంగా భగవంతుడు ఇచ్చిన మనిషి శరీరాన్ని ఎంతమంది ఉపయోగిస్తున్నారు మనం చూడొచ్చు పాలకుల్లో లేదా అనేక ప్రదేశాల్లో ఈ హరే కృష్ణ ఉద్యమం ప్రచారం చేస్తూ ఉంది అందరిని ఆహ్వానిస్తుంది ఎంతమంది వస్తున్నారు ఎంతమంది తెలుసుకుంటున్నారు లేదా ఏదో ఒకటి జ్ఞానం అనేది భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఎవరైతే ఈ భగవంతుడు ఇచ్చిన భగవద్గీత లేదా ఇతర గ్రంథాలు ఏదైతే వేదాల్లో ఉన్నాయో వీటిని అర్థం చేసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయకుండా ఉంటారో వాళ్ళ గతి ఏమిటి ఇక్కడ ఏ విధంగా అయితే అర్జునుడు తను క్షత్రియుడిగా ఉండి తను యోధుడిగా ఉండి యుద్ధం చేయకుండా ఉంటాడో అదేవిధంగా మనుషులు ఎవరైతే ఈ గ్రంథాలని ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా జ్ఞానహీనంగా ఉంటారు ఎటువంటి జ్ఞానం లేకుండా వాళ్ళందరి గతి ఏమిటంటే నరకమే ఎందుకని ఎందుకనంటే జంతువులకి జ్ఞానం ఉండదు పిల్లులకి కుక్కలకో లేదా ఇతర జంతువులన్నిటికీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు అదేవిధంగా మనిషిగా పుట్టిన వ్యక్తికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే వాడి పరిస్థితి ఏమిటి ఏదైతే జంతువులు ఎలాగుంటాయో తర్వాత జన్మలో మళ్ళీ ఇచ్చిన బహుమతి అవసరం లేదు కదా ఉపయోగించుకోలేదు జీవుడు ఏంటో బహుమతి మనిషి శరీరం దాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు మళ్ళీ వీడికి బహుమతి అవసరం లేదు కదా వీడి దగ్గర ఎందుకు లేని మళ్ళీ జంతువుకి చేసేస్తాడు అనమాట మనకి జంతువు శరీరం వస్తుంది వర్ణాశ్రమ విభాగస వర్ణాశ్రమంలో చతుర్వర్ణం అని చెప్తున్నాడు కృష్ణుడు మనం ఈ వర్ణాశ్రమంలో ఒక బ్రహ్మచారిగా గృహస్థుడిగా వానప్రస్థుడిగా సన్యాసిగా లేదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇవన్నీ కూడా ఎన్ని మనం ఆచరించినప్పటికీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు నువ్వు క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని ఆచరించమని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అది ఆచరిస్తే నీకు మంచిది అని చెప్తున్నాడు దానివల్ల ఏమవుతుంది స్వర్గం వెళ్ళగలుగుతాడు క్షత్రియుడు ఎప్పుడైతే యుద్ధంలో మరణిస్తే ఏం జరుగుతుందో తెలుసా స్వర్గం వెళ్తాడు అతను నరకం వెళ్ళాడు ధర్మ యుద్ధంలో ఎప్పుడైతే ఒక క్షత్రియుడు మరణిస్తాడో అతను స్వర్గం వెళ్తాడు విజయం పొందినవాడు అక్కడే రాజ్యం వెళ్ళి తర్వాత అతను మరణించినప్పుడు అతను స్వర్గం వెళ్తాడు క్షత్రియుడైనవాడు కానీ సమస్య ఒకటి ఉంది ఇక్కడ క్షత్రియుడు స్వర్గం వెళ్ళినా ఎప్పుడైతే అతను పుణ్యం క్షీణిస్తుందో మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ భూమి మీదకి రావాలి అతను పుణ్యం పూర్తయిన తర్వాత స్వర్గలోకంలో భోగాలు అనుభవించి మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ కర్మ చేసుకోవాలి అందువల్లనే శ్రీమద్ భాగవతం ఏమని చెప్తుంది వర్ణాశ్రమ చారవత అంటే వర్ణాశ్రమ విధానాలు అన్నీ ఆచరించినప్పటికీ అంటే నువ్వు బ్రాహ్మణుడిగా క్షత్రియుడిగా అన్నీ ఆచరించినప్పటికీ నీకు కానీ సంసిద్ధి హరితోషణం హరి పట్ల భగవంతుడి పట్ల ఆకర్షణ అనేది కృష్ణుడి పట్ల నారాయణుడి పట్ల ఆకర్షణ అనేది కలగలేదనుకోండి మనకి ఆ జన్మ వృధానే నువ్వు బ్రాహ్మణుడు అయినా లేదా క్షత్రియుడు అయినా వైశ్యుడు అయినా బ్రాహ్మణ ధర్మాలు క్షత్రియ ధర్మాలు అన్నీ కూడా చక్కగా పాటించావు పాటించినప్పటికీ చివరికి నీకు భగవంతుడి గురించి తెలుసుకోకుండా భగవంతుడు ఎవరో అర్థం కాకుండా ఉన్నట్లయితే ఆ జన్మ వృధా ఉదాహరణకి నేను వైశ్యుణ్ణి నా పిల్లలకి వివాహం చేస్తాను నా ధర్మాలు అన్నీ పాటిస్తాను కానీ భగవంతుడు ఎవరో ఆధ్యాత్మిక జ్ఞానం ఏమీ లేదు కృష్ణుడు భగవంతుడని హరిని కీర్తించాలని ఇవేమీ తెలుసుకోలేదు అనుకోండి మనం ఇవేమీ అర్థం చేసుకోలేదు అప్పుడు పరిస్థితి ఏమిటి అప్పుడు జన్మ వృధా అయిపోయినట్లే ఎందుకని పిల్లులు కుక్కలు జంతువులు కూడా వాటి యొక్క నైజం, వాటి యొక్క ప్రకృతి ప్రకారం అవేంటి వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అదేవిధంగా మనిషిలాగా నువ్వు కూడా మనిషిగా పుట్టి నీ యొక్క ప్రకృతి ప్రకారం త్రిగుణాలలో ఉండి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళావు. కానీ అసలైంది మనిషి జీవితంలో చేయవలసింది, ముఖ్యంగా మనిషి జీవితం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడానికి. దానికోసం నువ్వేం ప్రయత్నం చేయలేదు కనుక మనం తప్పకుండా పాపాన్ని స్వీకరించాలి, పాపం చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, పాపం నుండి బయటపడేసేది నేను తప్ప ఇంకెవరూ లేరని చెప్తున్నాడు. ఏమని, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. కాబట్టి ఎవరైతే అన్ని వదిలేసి నాకు శరణాగతి పొందుతారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క సర్వ పాపేభ్యో అన్ని పాపాల నుండి బయటపడతారు. ఇంకా ఏం జరుగుతుంది, మోక్షం ఇస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. మరైతే కొంతమంది అనొచ్చు, మనం విఘ్నేశ్వరుణ్ణి లేదా దుర్గను పూజిస్తున్నాం, పూజించడం వల్ల మనకి మంచి జరుగుతుంది కదండి, మంచి జరుగుతుంది కదా, తప్పకుండా జరుగుతుంది. వాళ్ళు వరాలు ఇస్తారు మనకి, మంచి ఉద్యోగమో లేదా వీసానో మంచి భార్యో ధనం ప్రాప్తించడమో ఇవన్నీ జరుగుతాయి, ఇది నిజమే, ఇదేమి అబద్ధం కాదు. కానీ మరి అలా చక్కగా విఘ్నేశ్వరుడినో దుర్గను పూజిస్తే మంచిది కదండి, మరి మీరే చెప్తున్నారు కదా అక్కడ ప్రాప్తిస్తాయి మనకి ధనం వస్తుందని, మరి ఇక్కడ కృష్ణుడి దగ్గరికి రావడం ఎందుకు? కృష్ణుడు మోక్షం ఇస్తాడు, మరి ఇతర దేవతలందరూ ఏవరైతే ఉన్నారో వాళ్ళు ధనము లేదా తాత్కాలికమైన ప్రయోజనం ఏదైనా శరీరానికి సంబంధించిన ఇస్తారు, కానీ మోక్షం అంటే ఆత్మకి ఆనందంగా ఉండే ప్రదేశం ఏంటి, భగవంతుడి సన్నిధిలో సేవ చేస్తూ ఉంటాం, అది ఇవ్వలేరు. ఇంకా ఏం జరుగుతుంది, మనకి కర్మ చాలా ఉందనుకోండి, అనేక కష్టాలు పడవలసి ఉంది, మనం ఏదో ఇతర దేవతని ప్రార్థించడం వలన తాత్కాలికంగా ఒక కారో ధనమో లేదా భార్య వస్తుంది, కొన్ని సంవత్సరాలు వాటిని అనుభవిస్తాం, మళ్ళీ మన పాపం ఏదైతే ఉందో అది మొదలవుతుంది మనకి. మీకు అర్థమైందా? ఇది అర్థం చేసుకోండి. అయితే ఇతర దేవతల వలన మనకు వచ్చేది ప్రయోజనం అటువంటిదన్నమాట, తాత్కాలికం. కొన్ని సంవత్సరాలు వాటిని అనుభవిస్తాం, మళ్ళీ మన పాపం చాలా ఉంది, కుప్పల కుప్పలు ఉంది, వాటిని మళ్ళీ అనుభవించాలి ఇది పూర్తయిన తర్వాత. ఏదైతే దేవతలు ఇచ్చిన వరం కొంతకాలం పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ మన పాపాన్ని మనం అనుభవించడం మళ్ళీ మొదలు పెడతాం. మళ్ళీ అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఇంకొక దేవత దగ్గరికి వెళ్తాం. ఈ విధంగా రకరకాల దేవతలను ఆశ్రయిస్తూ ఇంద్రియ భోగం చేస్తూ మనం ఇక్కడే ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అనేది ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడే నిజంగా ఆధ్యాత్మిక జీవితం అనేది మొదలవుతుంది. ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం ఏమిటి, శాస్త్రం ఏమి చెప్తుంది అని తెలుసుకుంటేనే నిజంగా ఆధ్యాత్మిక జీవనం అనేది మొదలవుతుంది. అసలు నేను ఎవరిని, నేను ఎవరు మనం ఎవరు అనేది మొదటి అర్థం చేసుకోవాలి. ఏమిటి మనం ఎవరు? మనం ఈ శరీరం కాదు. ఈ శరీరానికి సంబంధించినవి వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా, ఈ శరీరాన్ని కాపాడుకోవడం కోసం ఈ శరీరాన్ని ఉపయోగించి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే ఉందో అది వర్ణాశ్రమ పద్ధతులు అనమాట, అంటే బ్రాహ్మణ క్షత్రియ ఇవన్నీ. కానీ ఆత్మకు సంబంధించిన ఇవన్నీ శరీరానికి సంబంధించిన ధర్మాలు ఏంటి, బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ శరీరానికి. మరి ఆత్మకు సంబంధించిన ధర్మం అన్నిటికంటే ఉన్నతమైనది ఒకటి ఉంది. ఇవన్నీ పాటించిన బ్రహ్మచారిగా గృహస్థగా సన్యాసిగా వానప్రస్థగా ఇవన్నీ ఉన్నా చివరికి అది కానీ సాధించలేదనుకోండి, ఆ ధర్మం తెలుసుకోలేదనుకోండి, జన్మ వృధా అయిపోతుంది. మనం ఎన్ని చేసినప్పటికీ కూడా ఏమిటి ఆత్మకు సంబంధించిన ధర్మం, స్త్రీ కానీ పురుషుడు కానీ పిల్లలు కానీ అందరూ కూడా చేయవలసింది ఆత్మకు సంబంధించిన ధర్మం ఒకటి ఉంది. ఏమిటది? ఏమిటది? కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, ఈ జీవులందరూ కూడా మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన, వీళ్ళందరూ కూడా నా యొక్క అంశలు అని చెప్తున్నాడు. వీళ్ళందరూ ఏమని చెప్తున్నాడు, నా యొక్క అంశలు. మరి అంశలు ఏమి చేయాలి? కృష్ణుడు చెప్తున్నాడు, మన్మనాభో మద్భక్తో మద్యాజి మాం నమస్కురు మామే వైశేషి, ఎప్పుడైతే నా భక్తుడు అవుతావో నాకు నమస్కారం చేస్తావో నన్ను చేరుకుంటావు అని చెప్తున్నాడు. మరైతే ఎప్పుడు నిరంతరం ఇతర దేవతలను ఆరాధిస్తారు, వాళ్ళ సంగతి ఏమిటి, యాంతి దేవ వ్రతా దేవాన్, దేవతల్ని వ్రతాలు చేసేవాళ్ళు, దేవతల్ని పూజించేవాళ్ళు దేవతల లోకాలకు వెళ్తారు. ఆ లోకం వైకుంఠంలో లేదు, అది భౌతిక సంసారంలోనే ఉంది. దేవతల లోకాలు కూడా తాత్కాలికమైనవే, కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు ఉంటాయి అవి దేవతల లోకాలు. కానీ వైకుంఠానికి ఆది అంతం అనేది లేదు, అది ఎప్పుడు శాశ్వతమైంది. కాబట్టి ఇతర దేవతలను ప్రార్థిస్తే వచ్చేది ఏంటి? తాత్కాలిక ప్రయోజనం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఎంతకాలం ఇక్కడ జీవిస్తారో అంతకాలం, తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా మరణ సమయం వస్తుంది, ప్రళయం ఇప్పుడు అందరు కూడా నాశనం అవుతారు, అప్పుడు మనం కూడా నాశనం అవుతాం. కానీ ఎవరైతే వైకుంఠం చేరుకుంటారో హరిని తెలుసుకుని వాళ్ళకి నాశనం అనేది లేదు. కాబట్టి మన అసలైన ధర్మం ఏమిటి? హరిని కీర్తించడం, హరి సేవ చేయడం అసలైన ధర్మం. ఇక్కడ అర్జునుడికి తాత్కాలిక ధర్మం ఏమిటి? క్షత్రియుడిగా యుద్ధం చేయడం, అది తాత్కాలికమైన ధర్మం అర్జునుడికి. కానీ అర్జునుడికి శాశ్వతమైన ధర్మం ఏంటి? అర్జునుడు చేస్తూనే ఉన్నాడు ఏంటి? కృష్ణుడికి భక్తుడిగా ఉండడం. కృష్ణుని ఎప్పుడు స్మరిస్తూ ఉన్నాడు అర్జునుడు, అది ఎప్పుడు వదలలేదు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? నీ యొక్క తాత్కాలిక ధర్మం ఏదైతే ఉందో అది వదలకూడదు అని చెప్తున్నాడు. మరి మనకేమిటి తాత్కాలికమైన ధర్మం? ఉదాహరణకి ఒక వ్యక్తి వివాహం చేసుకుని ఉంటే అతను గృహస్థుడిగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, అంతేగాని ఇప్పుడు హరే కృష్ణ వాళ్ళు వచ్చారు హరినామం చేస్తే చాలు అన్ని ప్రాప్తిస్తాయని భార్య పిల్లల్ని ఉన్న పడంగా వదిలేసి వచ్చేయకూడదు అనమాట. ఇక్కడ తాత్కాలిక ధర్మం, వాళ్ళకి ఏదైతే ఉందో భార్య బిడ్డ ధర్మం, అంటే వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి వివాహం చేయడం, వాళ్ళ బావోగులు అవి చూసుకొని ఎప్పుడైతే సమయం ఆసన్నం అవుతుందో అప్పుడు సన్యాసం తీసుకోవచ్చు లేదా వానప్రస్థుడు అవ్వచ్చు. అంతేగాని ఉన్న పడంగా వదిలేయడం అనేది తప్పు. ఎందుకని? గృహస్థుడి యొక్క బాధ్యత తనపై ఆధారపడి ఉన్న భార్య పిల్లలందరికీ కూడా కృష్ణ చైతన్యవంతులుగా చేయడం అనేది అతని యొక్క బాధ్యత. వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి. చాలా మంది అపోహ ఏంటంటే ఈ హరే కృష్ణ వాళ్ళ దగ్గరికి వెళ్తే మా పిల్లలందరూ కూడా బ్రహ్మచారి అయిపోతారు, ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, అంత నాశనం అయిపోతారు అనే పెద్ద అపోహ అనమాట. దాన్ని మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించం, ఉన్న పళంగా వచ్చేయమని ఎవరికి చెప్పం. ఎవరైతే వివాహం కాకుండా ఉన్నారో వాళ్ళు బ్రహ్మచారులు అవ్వచ్చు, కానీ వివాహమైన వాళ్ళు ఉన్న పళంగా అర్ధంతరంగా వదిలేసి రావడం అనేది చాలా తప్పు. అలా చేస్తే పాపం వస్తుంది. ఏ విధంగా అయితే అర్జునుడికి తన బాధ్యత వదిలేసి వెళ్ళిపోతాడో అదేవిధంగా భార్య పిల్లల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారో ఏమీ చేయకుండా, వాళ్ళని చూసుకోకుండా. అటువంటి అప్పుడు అతను వివాహం చేసుకోకుండా ఉండాలి, కానీ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ బాధ్యత స్వీకరించాలి. ఆ బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత అతను వానప్రస్థుడు కావచ్చు లేదా సన్యాసం తీసుకోవచ్చు, అంతేగాని మధ్యలో వదలకూడదు. కానీ ఒకటి మాత్రం ఎప్పుడు వదలకుండా చేయాలి. ఏమిటది? నువ్వు గృహస్థుడిగా ఉన్నా, బ్రహ్మచారిగా ఉన్నా, సన్యాసంగా ఉన్నా, అర్జునుడు ఎప్పుడు కృష్ణుడు భక్తుడిగానే ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా, మనం గృహస్థ జీవితంలో ఉన్నా, సన్యాసిగా ఉన్నా, కృష్ణుడిని ఎప్పుడు కూడా సేవిస్తూనే ఉండాలి. అది అన్నిటికంటే ఉన్నతమైన ధర్మం, దాన్ని ఎప్పుడు వదలకూడదు. అది వదిలేసామంటే మిగతావన్నీ కూడా పోతాయి, ఏమవుతుంది? నరకం వెళ్ళిపోతాం వెంటనే. దాన్ని వదలకూడదు. ఇప్పుడు ఏమిటది? హరిని సేవించడం, కృష్ణుని సేవించడం, అది ఉన్నతమైన ధర్మం. అంతేగాని అన్ని దేవతలను సేవించడం అనేది ఉన్నతమైన ధర్మం కాదు, అది తాత్కాలికం. తాత్కాలికం, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా తాత్కాలికమే. దానివల్ల మనం పాపాల నుండి బయటపడలేము. తాత్కాలిక ఉపశమనం మనకి 200 కోట్ల సంవత్సరాలు అనేక పాపాలు అనుభవించవలసి వచ్చింది, లేదా 100,000 సంవత్సరాలు అనుభవించాలనుకోండి పాపం. మధ్యలో ఒక 2-3 సంవత్సరాలు ఏదో దేవతను ప్రార్థించడం వలన 2-3 ఏళ్ళు మనకి ఉపశమనం వస్తుంది, తాత్కాలిక ధనమో లేదా ఇంకేదో వస్తుంది. అవి ఆనందించి, ఆహా చూసారా, మనం ఎన్ని రోజులు భక్తి చేసినా ఏం కాదు, మనకేదో వినాయకుడినో ఇంకేదో ఇంకేదో వ్రతం చేస్తే మనకి మంచి ప్రయోజనం చేకూరింది అనుకుంటాడు. అది అజ్ఞానం వలన వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజంగా పూర్తిగా శాస్త్రాన్ని అర్థం చేసుకున్నవాడు అటువంటి వాటికి ఆకర్షితుడు అవడు. దేనికి ఆకర్షితుడు అవుతాడు? మరి పరమధర్మానికి ఆకర్షితుడు అవుతాడు. ఏమిటి పరమధర్మం? పరమ అంటే ఉన్నతమైన ధర్మం అనమాట. ఇంకంతకంటే ఉత్తమమైంది, అత్యుత్తమమైంది, పరమ ఉత్కృష్టమైంది, అంతకంటే మించిన ధర్మం లేదు. ఏమిటది? కృష్ణ చైతన్యం సాధన చేయడం. కృష్ణుడు చెప్తున్నాడు అన్ని సర్వధర్మాన్, నువ్వు ఏదైతే అనుకున్నావో అవన్నీ కూడా వదిలేసి మామేకం శరణం రజ, నాకొక్కడికి శరణాగతి పొందు అని చెప్తున్నాడు. ఇది అన్నిటికంటే ఉన్నతమైన ధర్మం. ఇది చేయకుండా మిగతా ఎన్ని చేసినా కూడా మన జీవితం వృధా చేసుకున్న వాళ్ళమే అవుతాం. మరి ఆ ధర్మం ఆచరించడానికి మార్గం ఏమిటి? ఏమిటి మార్గం? కలియుగంలో చాలా మంది అపోహ ఏమిటంటే మనం పొగచూరేటట్టు యజ్ఞం చేయాలి, రకరకాల వ్రతాలు చేయాలి, కుంకుమ పూజలు చేయాలి, చక్రయాగాలు చేయాలి, కుంభాభిషేకాలు చేయాలి అని అనుకుంటున్నారు. కానీ కలియుగంలో, కలియుగం యొక్క ధర్మం అది కాదు. ఏమిటి మరి ధర్మం? కలియుగ ధర్మం హరినామ సంకీర్తన. ఈ సంకీర్తనలో పొగరాదు, పొగరావాలని ఏమి నియమం లేదు. చాలా మంది ఈ సంకీర్తన యజ్ఞం అంటే పొగరావాలి, మంటలు ఉండాలి, నిప్పులు ఉండాలి అని అనుకుంటారు. కానీ ఈ సంకీర్తన యజ్ఞంలో శబ్దం వస్తుంది. ఏమిటి శబ్దం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ శబ్దం. ఈ శబ్దం ద్వారా యజ్ఞం అనేది జరుగుతుంది. ఈ శబ్దం దివ్యమైంది, భౌతికమైన శబ్దం కాదు ఇది. ఈ శబ్దం ఎవరైతే చేస్తుంటారో, ఈ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో, దాన్ని వింటుంటారో, వాళ్లే యుగ ధర్మం, యుగానికి సంబంధించిన యజ్ఞం చేస్తున్నారు అని అర్థం. మిగతా వాళ్ళందరూ కూడా తాత్కాలిక ఉపశమనం కోసం ఏవేవో రకరకాల బాటలు నడుస్తున్నారు, కానీ అవన్నీ కూడా ఆత్మని ఉద్ధరించేవి కాదు. మరి ఏదేని ఉద్ధరిస్తాయి? ఈ శరీరానికి కావలసిన ఇంద్రియ భోగాన్ని ఇచ్చేవి గాని ఆత్మకి తృప్తి ఇచ్చేవి కావు. ఎందుకని ఇది నేను చెప్తున్నానా? కాదండి, శాస్త్రం చెప్తుంది. బృహన్నారది పురాణం, కలిశంతర ఉపనిషత్తు ఏమని చెప్తుంది? కలిశంతర ఉపనిషత్తు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశక నామ్నం కలికల్మష నాశనం. ఈ 16 పదాలు ఉన్నది ఏదైతే ఉందో ఈ కలి కల్మషాన్ని తీసేస్తుంది. ఎవరైతే నామం చేస్తారో వాళ్లే ఉద్ధరించబడతారు అని చెప్తుంది. హరినామమే చేయాలి, హరినామైవ కేవలం, హరినామైవ కేవలం అని చెప్తుంది బృహన్నారది పురాణం. పద్మపురాణం కూడా అదే విధంగా చెప్తుంది. కలౌ తద్ హరికీర్తనం, ఏదైతే పూర్వయుగాల్లో ధ్యానం విగ్రహారాధన చేశారో వాటి ద్వారా పొందే ఫలితాలు కలియుగంలో కలౌ తద్ హరికీర్తనం అని చెప్తుంది. కలియుగంలో ఆ ఫలితాన్ని హరికీర్తనం ద్వారా పొందగలరు అని చెప్తుంది. కానీ కొంతమంది మూర్ఖులు, అంటే అజ్ఞానులు, మూర్ఖులు కంటే అజ్ఞానులు అనుకోవచ్చు, వాళ్ళకి తెలియక ఏమనుకుంటారు, పొగ రావడం లేదు, విగ్రహాన్ని పూజించడం లేదు, అభిషేకాలు జరగడం లేదు, రకరకాల దీపాలు అర్చనలు ఇవన్నీ లేవు, హరినామం వలన ఏమొస్తుంది, హరే కృష్ణ చేయడం వలన ఏమి, మరి వాల్మీకి ఏం చేశాడు, ఎన్ని దీపాలు పెట్టాడు, ఎన్ని యజ్ఞాలు చేశాడు వాల్మీకి, ఏమీ చేయలేదు కదా, కేవలం రామ 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 అని రాముణ్ణి నామం కీర్తించాడు. అన్నమాచార్యుడు ఏమైనా పెద్ద పెద్ద యజ్ఞాలు చేశాడా? చేయలేదు. వెంకటేశ్వర స్వామిని తన యొక్క కీర్తనల ద్వారా, నామం ద్వారా కీర్తించాడు. ఇంకా అనేక మంది మనం చూసినట్లయితే కలియుగంలో ఆచార్యులు అందరూ కూడా ఏమి పెద్ద పెద్ద యజ్ఞాలు చేసిన వాళ్ళు కాదు. మధ్వాచార్య వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా భగవంతుడి నామాన్ని కీర్తించారు, భగవంతుడి చెప్పిన ఉపదేశాన్ని అందరికీ చెప్పారు. అది యుగంలో, ఈ యుగంలో చేయవలసింది. అది అందరికీ కూడా ఆచరణీయమైనది. ఇది చాలా సులభం. మీరు పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలంటే యజ్ఞ పద్ధతులు, విగ్రహ ఆరాధన పద్ధతులు ఎవరికి తెలుసు? నిజం చెప్పాలంటే, ఉన్న నిజం చెప్పాలంటే, ఈరోజు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తిగా శాస్త్రంలో ఎలాగ అర్చించాలి అనేది పూర్తిగా తెలియదండి. ఇది నగ్న సత్యం. ఇది వినేవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది కలగవచ్చు, కానీ ఇది సత్యం. వాళ్ళకి ఎన్ని ఆగమాలు ఉన్నాయి, ఆగమ ప్రకారం విగ్రహాన్ని ఆరాధించడం ఎలాగనేది పూర్తిగా వాళ్ళకే తెలియదు. ఎందుకని, వాళ్ళది ఒక వ్యాపారంగా ఊరికే, మనకు అది కూడా ధనార్జన కోసం ఉపయోగపడేదిగా భావిస్తున్నారు. కానీ అదే మన జీవితం యొక్క లక్ష్యం, భగవంతుడిని ఆరాధించడం, మనం బ్రాహ్మణులు, మన యొక్క కర్తవ్యం ఇది అనేది మర్చిపోతున్నారు. మరి అటువంటి సమయంలో ఎవరైతే యజ్ఞాలు ఉంటారో, ఇంకా మనకి పొగ రావడం లేదు, మంటలు రావడం లేదు, యజ్ఞం లేదు, రకరకాల అభిషేకాలు లేవు, దీపార్చన కుంకుమార్చన ఇవన్నీ లేవనుకుంటారో, వాళ్ళు కేవలం అజ్ఞానంలో ఉన్నారని అర్థం. ఎందుకని, శాస్త్రం చెప్తుంది, అనేక శాస్త్రాల్లో ఏమని చెప్తుంది, హరినామ సంకీర్తనే యుగధర్మం అని చెప్తుంది. అందుకని మీరు ఎవరినైనా చూడండి, భక్తుల్ని, హరిభక్తుల్ని, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవ, లేదా హరే కృష్ణ మంత్రం మన సంప్రదాయంలో మనం చేస్తున్నాం. ఎందుకని, ఇవన్నీ యుగధర్మం, అవే మనల్ని ఉద్ధరించేది. అంతేగాని చాలా మంది మీరు చూడొచ్చు బయట రకరకాల యజ్ఞాల్లో పాల్గొంటారు, వాళ్ళ ఏమైనా హృదయంలో మార్పు వస్తుందా అంటే రాదు. ఇంకా మోస ప్రవృత్తి ఉంటుంది, అన్ని రకాల అవలక్షణాలు ఇంకా ఉంటాయి. కానీ ఎవరైతే హరినామం చేస్తారో వాళ్ళలో మార్పు అనేది చాలా త్వరగా వస్తుంది. మార్పు అనేది భౌతికంగానే కాదండి, ఆధ్యాత్మికంగా ఆత్మ సంతోషం అనేది వాళ్ళలో వస్తుంది. అందువల్లనే ఈ ఉద్యమంలో, హరే కృష్ణ ఉద్యమంలో చాలా మంది యవ్వనంలో ఉన్నవాళ్ళు కనపడుతున్నారు. కారణం, ఇది ఆత్మకి సంతృప్తిని ఇస్తుంది, ఇది ఆత్మ యొక్క ధర్మం. ఇది మిగతావన్నీ ఆత్మ యొక్క ధర్మాలు కాదు, అవన్నీ తాత్కాలికంగా శరీరానికి ఇంద్రియ భోగాన్ని కల్పించే పద్ధతులు మాత్రమే. అలానే ఇంద్రియ భోగం కూడా అవసరమే. ఎందుకని, ఉదాహరణకి శరీరానికి నిద్ర అవసరం, నిద్ర లేకుండా పనిచేయలేం. మనకి యొక్క గుణం ప్రకారం ఎంతైతే అవసరమో అంత తీసుకోవాలి. ఏ విధంగా అయితే అర్జునుడు క్షత్రియుడిగా ఉండి తన ధర్మాన్ని నిర్వర్తించమంటున్నాడో అదే విధంగా ఒక గృహస్థుడిగా ఉండి తన ధర్మాన్ని నిర్వర్తించాలి. కానీ ఒకటి మర్చిపోకూడదు, ఇవి ఏవి చేసినా ఏమిటి మర్చిపోకూడదు, ఈ హరిని కీర్తించడం అనేది ఏదైతే ఉందో హరిని సేవించడం దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మిగతా అవన్నీ చేస్తున్నప్పటికీ అందుకే కృష్ణుడు భగవద్గీతలో మయి అర్పిత మనోబుద్ధి, నీ యొక్క మనసు బుద్ధి నాకు అర్పించి నీ యొక్క బాధ్యతను నిర్వర్తించమని అర్జునుడికి చెప్తున్నాడు. అదేవిధంగా మనం ఎన్ని చేస్తున్నా ఈ హరినామ సంకీర్తన అనేది వదలకుండా మన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఉండాలి. అంతేగాని నేను హరినామ సంకీర్తన చేస్తున్నాను కానీ తీవ్రమైన పాపాల్లో కూరుకుపోకూడదు, శాస్త్రం ప్రకారం నడవాలి మిమ్మల్ని. నేను హరినామ సంకీర్తన చేస్తున్నాను కదా నేను ఎన్ని పాపాలు చేస్తే ఏమిటి అని అనుకుంటే వాళ్ళు నరకానికి తప్పకుండా వెళ్తారు, ఇంకా ఎక్కువ నరకం అనుభవిస్తారు భగవంతుడి నామాన్ని అడ్డుపెట్టుకొని పాపం చేస్తే. ఈ రోజుల్లో చాలా మంది నేనేంటి బ్రాహ్మణుడు కదా నేను ఎన్ని చేస్తే ఏముంది అన్ని కూడా మాఫీ అయిపోతాయి ఎవరు చూస్తున్నారు అనుకుంటారు. వాళ్ళు ఎక్కువ శిక్షణ అనుభవిస్తారు ఎందుకని వాళ్ళు పాపం చేయకుండా ఉండాలి. నలుగురికి చెప్పాల్సిన వాళ్ళు వాళ్లే చేస్తే ఏంటి పరిస్థితి, నలుగురికి పోలీసే దొంగతనం చేస్తే ఏంటి పరిస్థితి, వాళ్ళకి ఎక్కువ శిక్ష పడాలి నిజానికి మామూలు వ్యక్తుల కంటే. ఎందుకని వాళ్ళు నలుగురికి చెప్పాలి చేయకూడదని, వాళ్లే చేస్తే అలా ఉందన్నమాట ఈరోజు అంతా కూడా. ఏమిటి కపటత్వం ఎక్కువ కలిగి ఉంది, మోస లక్షణాలు మోసపూరితమైన లక్షణాలు ఎక్కువగా ఉంది. ఎవరైతే ఈ హరిని ఆశ్రయించి హరినామం సంకీర్తన ఉద్యమంలో ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది, వీళ్ళలో ఎక్కువ మంది ఇక్కడ వచ్చినా కూడా మన ఇంకా లక్షణాలు వెంటనే పోవు. కానీ ఎవరైతే ఉన్నతి పొందుతారో పరిపక్వత చెందుతారో వాళ్ళలో ఈ మంచి లక్షణాలు ఏదైతే దివ్యమైన లక్షణాలు అన్ని కూడా వాళ్ళలో వస్తాయని శాస్త్రం చెప్తుంది. దేవతల్లో ఉన్న అన్ని మంచి లక్షణాలు వాళ్ళలో వస్తాయి. కాబట్టి మన యొక్క పరమధర్మం ఏంటి అంటే అసలైన ధర్మం అన్నిటికంటే ఉన్నతమైన ధర్మం ఏమిటి, ఏమిటి ధర్మం,
కృష్ణ చైతన్య సాధన.
ఆ సాధన ఎలా చేస్తాం, హరినామ సంకీర్తన ద్వారా, అది ఉన్నతమైన ధర్మం. అలా ఉన్నతమైన ధర్మం చేస్తున్నాం కదా అని మిగతావన్నీ పాపం చేస్తామంటే కాదు. శాస్త్రం ప్రకారం ఏ విధంగా అయితే అర్జునుడు తన యొక్క ధర్మాన్ని క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించాలో అదే విధంగా మనం కూడా మన గృహస్థ ధర్మాన్ని, స్త్రీలైతే తన పతివ్రత ధర్మాన్ని, భర్త స్త్రీల ధర్మం పతివ్రతగా ఉండడం, మిగతా ఇంకేమి కాదు. స్త్రీ స్వాతంత్రం అనేది పెద్ద బూటకం. స్త్రీ స్వాతంత్రాన్ని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకని శాస్త్రం ఎప్పుడు కూడా స్త్రీకి స్వాతంత్రంగా ఉండాలని చెప్పడం లేదు. స్త్రీ ఎప్పుడు కూడా ఇతరుల యొక్క అధీనంలో, ముఖ్యంగా చిన్నప్పుడు తండ్రి అధీనంలో, పెరిగినాక భార్య భర్త అధీనంలో, తర్వాత ముసలిళ్ళు అయిపోయినాక తిరిగి తన యొక్క సంతానం పెరిగి ఉంటారు కాబట్టి వాళ్ళ అధీనంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఎప్పుడు కాపాడబడుతూ ఉండాలి. అలా కాకుండా నేను ఉద్యోగం చేస్తాను నేను బయట తిరుగుతానంటే ఈ రోజుల్లో విపరీతంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది మనందరం చూస్తున్నాం ప్రతిరోజు బొంబాయిలో, ఢిల్లీలో, కలకత్తాలో, ఇంకా 10 ఏళ్ల తర్వాత పాలకొల్లులో. ఇదేమి నేను చెప్పేదేమి అంటే జరగబోయే అంటే జరగదని కాదండి, ఇది జరుగుతుంది, ఇంకో 10 ఏళ్లలో ఇక్కడే జరుగుతుంది చూడండి, మేల్కోండి దయచేసి. కాబట్టి స్వాతంత్రం స్వాతంత్రం అని పోరాడితే నష్టపోయేది ఎవరంటే ఆ అజ్ఞానంలో ఉన్న మూర్ఖపు స్త్రీలు మాత్రమే. ఎవరైతే శాస్త్రాన్ని ఆశ్రయించి చక్కగా ఇది భక్తి చేస్తూ నామ సంకీర్తన చేస్తూ పతివ్రతగా ఉంటారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఎవరైతే శాస్త్రాన్ని ఆచరిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా నాశనం కారు. కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, ప్రతిజానహి ప్రియోసిమే నమే భక్త ప్రణశ్యతి. కృష్ణుడు చెప్తున్నాడు ఎవరైతే నా భక్తులు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా నాశనం కారు అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే శాస్త్రాన్ని ఆశ్రయించి కృష్ణుడు చెప్పినట్టుగా నడుచుకుంటారో వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరికి కూడా నాశనం అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండగలరు. ఎవరైతే శాస్త్రానికి విరుద్ధంగా స్త్రీ స్వాతంత్రం అను రకరకాల ఉద్యమాలు వాళ్ళకి నచ్చినవి చేస్తూ ఉంటారో వాళ్ళు తీవ్రమైన దుఃఖానికి గురవడమే కాకుండా నరకానికి వెళ్తారు, ఇందులో సందేహమే లేదు. ఎందుకు ఇంత గొప్ప భక్తుడైన అర్జునుడికే నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్తున్నాడు కృష్ణుడు, ఎందుకని నువ్వు శాస్త్రాన్ని వదిలేసి ప్రవర్తించినట్లయితే. కాబట్టి మన సంగతి ఏంటి, మనమేం గొప్ప భక్తులం కూడా కాదు. మరి మన పరిస్థితి, మనం ఇంకా తప్పకుండా ధోకా లేకుండా మనం నరకానికి వెళ్తాం. ఇది తప్పనిసరండి. ఇది లేదని చాలా మంది నరకం అనేది లేదని అనుకుని వాళ్ళు పాపం చేసేస్తూ ఉంటారు అన్నమాట. అది ఎలాంటిదంటే, ప్రభుత్వమే లేదు, పోలీసులు లేరని మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తే పోలీసులు రారా, పట్టుకోరా, జైల్లో పెట్టరా, అలాగనే మన పరిస్థితి అన్నమాట. కాబట్టి మన యొక్క ఉన్నతమైన ధర్మం ఏమిటి, హరినామ సంకీర్తన, భగవ కృష్ణ చైతన్య సాధన, మిగతావన్నీ కూడా తాత్కాలికమైనవి, వాటిని కూడా మనం ఆచరించాలి, అలానే వదిలేయకూడదు. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, సందేహాలు సూచనలు. సురాపానం, మద్యపానం, మద్యపానం ఎందుకు అనుమతించబడింది? ఎందుకు అనుమతించబడిందంటే, ఎవరైతే మోసపూరితమైన రాజ్యాంగం అంటే మంత్రులు వీళ్ళు ఉన్నారో, జనాన్ని దోచుకోవడం కోసం అనుమతించబడింది, అంతకంటే ఏమి లేదు. స్వర్గంలో, స్వర్గంలో ఎందుకు అనుమతించబడింది అంటే, స్వర్గంలో కూడా సురాపానం అనేది ఎప్పుడు చేయరు. విష్ణు కోసం యజ్ఞం చేసి ఆ యజ్ఞం యొక్క ప్రసాదంగా వాళ్ళు తీసుకుంటారు, కానీ ప్రతిరోజు ప్రతిక్షణం వాళ్ళు సురాపానంలో ఉండరు. కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది వాళ్ళకి చేయడానికి. అది కూడా వాళ్ళు తాగినప్పటికి కూడా విచ్చలవిడిగా అత్యాచారాలు చేయరు స్వర్గవాసులు. మీకు అర్థమవుతుందా? కానీ ఇక్కడ మద్యపానం చేసినప్పుడు అత్యాచారం, అఘాయిత్యం, మోసం, మర్డర్లు, మానభంగాలు చేసేస్తుంటారు. ఇక్కడ వాళ్ళు అలా చేయరు అన్నమాట. వాళ్ళు తాగినప్పటికి కూడా వాళ్ళలో వాళ్ళు ఆనందిస్తారు. ఏదైతే శాస్త్రం అనుమతించబడిన ఆనందాన్ని, ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తారు, కానీ శాస్త్రానికి విరుద్ధంగా ఎప్పుడు ప్రవర్తించరు వాళ్ళు. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇంద్రియ భోగం ఇవ్వబడింది. ఎలాగా మనం సంపద ఇవన్నీ అనుభవించవచ్చు, ఏ విధంగా అనేక రకాల వ్రతాలు ఇవన్నీ చేసి ఇంద్రియ భోగం మనకే అనుమతించబడింది. కానీ వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ ఇంద్రియ భోగం ఉంది. అదేంటంటే అక్కడ సురాపానం, ఇవన్నీ అనుమతించబడ్డాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి అవన్నీ కూడా శాస్త్రబద్ధమే, ఏంటి శాస్త్రానికి వ్యతిరేకం కాదు అవన్నీ. కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. వాళ్ళ యొక్క తెలివితేటలు చాలా ఉన్నతమైనవి మనకంటే. వాళ్ళ యొక్క బుద్ధి, జ్ఞానం అన్నీ కూడా మనుషుల కంటే చాలా ఉన్నతమైనవి. కాబట్టి వాళ్ళ యొక్క పరిధిలోనే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కానీ పరిధి మించి పానం చేయడం, అత్యాచారాలు చేయడం ఇవన్నీ ఉండవు, సాధారణంగా జరగదు. కానీ ఇక్కడ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. అది మనకి ఇప్పుడు ఈ రోజు శ్లోకంలో ఏం చెప్పుకున్నాం దాని గురించి ఏమన్నా విడిగా ఉంటే మనం విడిగా మాట్లాడచ్చు, ఎందుకంటే అలా వెళ్తే ఇంకా దానికి ఉండదు. మిగతా ఎవరికైనా ఉన్నాయా ప్రశ్నలు ఏమైనా? ఓకే, లేదు కదా. సరే అయితే అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా హరే కృష్ణ మంత్రం జపిస్తున్నారా ప్రతిరోజు? అందరు చెప్పిస్తున్నారు? ఎంతమంది చెప్పిస్తున్నారు రోజు హరే కృష్ణ మంత్రం? దయచేసి ఎవరైతే చేయడం లేదో వాళ్ళు కూడా చేయడం మొదలు పెట్టండి. దీంట్లో మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఎటువంటి ఖర్చు కూడా లేదు, ఇంకా మనకి లాభమే కానీ నష్టమేమీ లేదు హరే కృష్ణ మంత్రం జపించడం వల్ల. కాబట్టి దయచేసి అందరూ కూడా చేయండి. అదేవిధంగా శాస్త్రం కూడా తెలుసుకోండి, భగవద్గీత ఇవన్నీ కూడా చదువుతూ ఉండండి ప్రతిరోజు. కార్యక్రమానికి రండి, ఇంకా ఇతరులను కూడా తీసుకురండి, మంచిది. మీకు ప్రయోజనం, వాళ్ళకి ప్రయోజనం. హరే కృష్ణ. ప్రసాదం తీసుకోండి అందరూ దయచేసి.